ఋషుల దగ్గర ఒక గోచీ ఉంటుంది పాపం, రెండో గోచీ ఉండదు. అది ఎప్పుడు గుర్తుంచుకోండి, ఋషుల దగ్గర రెండో గోచీ ఉందంటే వాడు ఋషి కాదు. తన చీర చింపేప్పుడు పంపిస్తుంది ఆ క్షణంలో, అప్పటికప్పుడు తను నదిలో స్నానం చేస్తున్నప్పుడు అంచేత దాన్ని మల్టిప్లై చేయగలిగాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కనుక అడగవలసిన వాళ్ళని అడగాలి, కానీ కర్మ ఉండాలి. మీరు సహాయం చేసి ఉండాలి ఎవరికో, మీరు సహాయం పొందటానికి చాలా జాగ్రత్తగా ఈ నియమాలు అర్థం చేసుకోండి. మేము ఎవరికి సహాయం చేయము, కానీ మాకు అందరూ సహాయం చేయాలి. ఈనాడు మనస్తత్వం కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ హృదయాలలో అబ్జర్వ్ చేసుకోండి. స్నేహితుల్లో కావచ్చు, బంధువులలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇతరులకి సహాయం మేము చెయ్యము. ఏదో అంత పెడతాం, కానీ మాకు సహాయం అవసరం వచ్చినప్పుడు అందరూ చెయ్యాలి. రాదు మీకు సహాయం, చేయదలుచుకున్నా ఆ సహాయము మీకు ఉపయోగపడదు. కర్మ సిద్ధాంతం అదే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భారతీయత అంటే నేను చెప్పాను కదా, అంతా తెలుసు కానీ ఆచరణలో పెట్టరు. తెలిస్తే ఆచరణ ఎందుకు పెట్టరు? ఇది పాత్రత, ఆ మానసిక స్థితి. ఏ మానసిక స్థితిలో ఉండమంటున్నాను నేను మిమ్మల్ని? మౌనంగా ఉండి నేను మౌనంగా ఉన్నాను, అది పనిచేయదు ఆ మౌనం. మౌనంగా ఉండి మీలో ఆ సర్వాంతర్యామి అయినటువంటి గురువు యొక్క స్పర్శను పట్టుకోండి. ఉంది ఆ స్పర్శ అక్కడ. స్పర్శ లేకపోవటం అంటూ ఏం లేదు. చాలాసార్లు నేను మీకు పరశువేది గురించి కథ చెప్పాను. నేను ఒక గురువు దగ్గర పరశువేది ఉంది అని ప్రతీతి. ఆ ఊళ్ళోనూ మా తాత ముత్తాతల దగ్గర నుంచి చెప్తూ ఉన్నారు. ఆయన చాలా పెద్ద ఆయన, 600 ఏళ్ళు 700 ఏళ్ళు బట్టి బతుకున్నాడు ఆయన. ఆయన దగ్గర పరశువేది ఉంది. చాలామంది చూడటానికి వెళ్ళేవారు. చూడటానికి వెళ్తే ఆయన వినపెట్టిలో ఆయన దాచి ఉంచాడు ఆ పరశువేదిని. దాచి ఉంచాడు కనుక అదిగో ఆయన పెట్టిలో ఉంది, తీసుకోండి చూడండి పొండి అనేవాట. 2 అడుగులు అటు వేస్తే మీకు అర్హత లేదు పొండి అనేవాట. పెద్ద గురువు ఎవరే అంటారు, చూడలేట ఇచ్చిన గుర్రాడు కూడా వచ్చాడు. ఇలాగే విని గురువు దగ్గరికి వెళ్ళి పరశువేదిట ఏంటి అన్నాడు. పరశువేది అంటే నీకు తెలియదా, ఇని దాంతో ముట్టిస్తే అది బంగారంగా మారిపోతుంది, చాలా అద్భుతమైనటువంటి మూలిక అన్నాడు. అయితే నాకు చూపిస్తారా అన్నాడు చిన్న కుర్రాడు. అదిగో ఎనప్పట్లో ఉంది తీసుకోపో అన్నాడు. మీరు అబద్ధం చెప్తున్నారు అన్నాడు. చుట్టుపక్కల ఉన్న శిష్యులు వాళ్ళకి గుండె బేజారు ఎత్తిపోయింది. చిన్న కుర్రాడు ఏంటి అంత పెద్ద గురువుని బతుకుని అబద్ధం చెప్తున్నారు ఏంటి అని వాడు కొట్టబోయారు కూడా. గురువు ఆపాడు, వాడు కరెక్టే చెప్తున్నాడు. వాడు 2 ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలు ఇంతవరకు నన్ను ఎవరు వేయలేదు. పరశువేది అంటే ఏమిటి అని ఎవరు అడగలే, పోయి చూసి రావటమే తప్ప. అసలు అది ఏం చేస్తుంది, ఏం చేస్తుంది? ఇనుని బంగారంగా మారుస్తుంది. అదిగో ఆ ఇనపెట్టిలో ఉందంటే మీరు అందరూ పరిగెట్టారు ఇనపెట్టి వైపు. వాడు కాస్త బుర్ర ఉంది వాడికి. పరశువేది కనుక ఇనపెట్టిలో ఉంటే ఇనపెట్టి ఏమవ్వాలి? బంగారంగా మారిపోవాలి. మారలేదంటే నేను నమ్మను అన్నాడు. మరి గురువు సర్వవ్యాపి, గురువు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు. గురువు సర్వజ్ఞుడు, అన్నీ గురువుకు తెలుస్తాయి. గురువు సర్వసమర్థుడు, ఎలాంటి పరిస్థితినైనా కూడా నిమిషాలలో మార్చగలడు అని చెప్తూ, అలాంటి గురువు నాలోనే ఉన్నాడని చెప్తూ, మరి నాలో సర్వసమర్థత ఏది, నాలో సర్వజ్ఞత్వం ఏది, నాలో సర్వవ్యాపకత్వం ఏది అన్న ప్రశ్న రావాలి మీకు. అప్పుడు ఏంటవుతుంది? మొదటి మెట్టు వచ్చింది. ఋషులు, మన యోగులు, మన భారతీయ ఆధ్యాత్మికత చెప్తున్నది శుద్ధ తప్పు. మనలో ఆ గురువు లేడు, మనలో ఆ సర్వాంతర్యామి లేడు, మనలో ఆ సర్వజ్ఞుడు లేడు. ఉంటే ఉండాలి ఆ లక్షణాలు. అప్పుడు ఆ చిన్న కుర్రాన్ని తట్టి వాడు పంపిస్తాడు గురువు, నువ్వు వెళ్ళి చూడు సార్, తలుపు తెరి ఏమవుతుందో చూద్దాం అన్నాడు. తలుపు తెరిస్తే అందులో సిల్క్ గుడ్డలో మూత పెట్టి ఉంది, అది గుడ్డలో కట్టేసింది. అది ఇనుముకి పరశువేదికి స్పర్శ లేదు. ఎలా మారుతుండదు? మారదు. మీలో కూడా ఆ సర్వాంతర్యాన్ని ఉన్నాడు, ఆ పరిశువేది ఉన్నాడు, ఆ కామధేను ఉన్నాడు, ఆ కల్పవృక్షం ఉన్నది. అదేగా వాళ్ళ ఘోష. ప్రతి యోగి చెప్తున్నది అదే మీకు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మీరు గాభరా పడక్కర్లేదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీరు ఉండండి, ఏమీ పర్వాలేదు, గ్యారంటీగా మీకు అనుగ్రహం లభిస్తుంది. కానీ మీరు బట్టలు కట్టిపెట్టారుగా ఆ గురువుని, వాసనలు కోరికలు వాటిని డ్రాప్ చేయండి అంటున్నాను నేను. ఇంకనైనా సాహసం చూపించండి మీరు. ఇప్పుడైనా ఋషులు చెప్తున్నటువంటి మాటల యొక్క అంతరార్థం తెలుసుకోండి. మీరు ఏమీ చేయక్కర్లే, మీరు సర్వాంతర్యాములే, మీరందరూ యోగులే, మీరందరూ కూడా భగవత్ స్వరూపులే. మీ ఉన్న చోట మీకు మాత్రమే కాకుండా కొన్ని వేల వేల మందికి మీరు ఆర్తి తీర్చగలరు. సిద్ధిసాయి తీర్చలే, వెంకటేశ్వరుని తీర్చలేదా, ఎంతమంది యోగులు తీర్చలేదు, రామకృష్ణ పరమహంస తీర్చలేదా? మీ బాధలే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బాధలు కూడా పోతాయి. కండిషన్ ఏంటి అంటే, ఒక్క నిమిషం కాస్త స్పర్శలోకి రండి, ఒక్క నిమిషం మీ కోరికల్ని పక్కన పెట్టండి, మీ అదృష్టాన్ని, మీ ఆవేదనని, మీ గందరగోళాన్ని పక్కన పడేయండి. ఏదైనా సరే వాటిని పక్కన పడేయండి. ఇప్పుడే ఎందుకు పడేయమని చెప్తున్నాను, మళ్ళీ 24 కోట్ల సంవత్సరాల తర్వాత కానీ ఇంత అద్భుతమైనటువంటి టైం రాదు. సూర్యుడి యొక్క లక్షణాన్ని తెలుసుకోవాలి అంటే సైంటిస్టులకి ఒకసారి మాత్రమే సంభవం అవుతుంది. ఎప్పుడో ఎప్పుడది సూర్యగ్రహణం, అప్పుడు అది కూడా సంపూర్ణ సూర్యగ్రహణం ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళాలి. మొన్న 2 సంవత్సరాల కిందట దీపావళి నడిచింది, గుర్తుందా మీకు? దేశ విదేశాల నుంచి అందరూ అలహాబాద్ వరకు వచ్చారు. ఇంకేంటే అక్కడ కనిపిస్తుంది సంపూర్ణ సూర్యగ్రహణం. ఆవిడేం చేస్తాడు? అలాగే 24 కోట్ల సంవత్సరాల తర్వాత ఇంత అద్భుతమైనటువంటి కాలం ఆసన్నమైంది. ఒక్క సెకండ్ మీరు ఆగగలిగితే లింక్ వచ్చేస్తుంది, అన్ని లైన్లో ఉన్నాయి, మీరే లైన్లో లేరు. దానికోసం ఈ ఆవేదన, దీని అదుర్ద. ఒక్క సెకండ్ ఆపండి మీ గందరగోళాన్ని, మీ బాధల్ని. ఉన్నాయి తెలుసు నాకు, బాధలు ఉన్నాయి మీకు, మీకు లేవని నేను అంటలే. కానీ ఆ బాధని మీరు ఒక్క సెకండ్ పక్కన పెట్టగలిగితే మీ బాధలే కాకుండా ఆ స్పర్శ కనుక ఈ మౌనంలో మీరు పట్టుకోగలిగితే, ఆ దృష్టిలో మౌనంలో ఉండే ఓం దుర్భసూప చూతురణ్యం అని మీరు ఎన్ని గంటలు మౌనంగా ఉన్నాయో లాభంలే, ఇచ్చంటే అదే అడ్డుకుంటుంది మీకు. అంతేగా గురుస్పర్శ ఎలా వస్తుంది మీరు ఓం దుర్భసూప అంటూ ఉంటే? మన మంత్రాలు మానేయమంటారు మాస్టర్, ఇది ఒక్కడే నచ్చింది మాస్టర్ మీరు చెప్పింది అమ్మాయ, మీరు చావగొట్టి చెవులు మూసి మంత్రాలు చేసేది చేసేదే, అది చేశాక మౌనంగా ఉండండి అంటున్నా. అది ఆపిస్తే ఇది గందరగోళం అవుతుంది, లైన్ పోతుంది, ఆ టెన్షన్ పోతుంది. యజ్ఞాలు చేసుకోవాల్సిందే, దత్త ప్రదర్శనాలు చేయాల్సిందే, గాయత్రి మంత్రం చేయాల్సిందే, చేసుకుంటూ మౌనంగా ఉండండి. నేను గాయత్రి మంత్రం చేశాను కనుక నాకేమైంది అని అడగండి. నేను దత్త ప్రదర్శనాలు చేశాను కనుక ఏమైంది అని నన్ను అడగండి. ఈ 6 నెలలలో మీ జీవితాలలో వచ్చేటటువంటి మార్పులు మీరు ఊహించలేరు. ఓ అద్భుతమైనటువంటి దివ్య స్పర్శ మీకు తగిలేక మీరు మీరుగా ఉండలేరు, అసంభవం అది. రామకృష్ణ పరమహంస దగ్గరికి అనేక మంది వెళ్ళారు, కానీ ఆ స్పర్శ పొందినన్నాడు ఒక్కడే. ఏది ఆ ఒక్కడి గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాగా. ఆ స్పర్శ పొందటానికి అతను చేసిన ఘనకార్యం ఏంటి? మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో కరిగిపోతున్న తార్ రోడ్డు, చెప్పులు తెగిపోయాయి, ఎవరో చెప్పాడు, పిచ్చివాడు ఉన్నాడు పగలా ఠాకూర్ అనేవారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస అంటున్నాం కానీ అప్పుడు ఆయన అనేవారు కాదు, పిచ్చి బ్రాహ్మడు అనేవాడు. పగలా ఠాకూర్ ఉన్నాడు దక్షిణేశ్వర్లో, కానీ ఏంటో అదో తమాషా పిచ్చి అయింది. ఆయన దగ్గరికి వెళ్తే బాధలు పోతాయి, అది మాత్రం మనుషులు తెలుసు. పిలవటం ఏమని పిలిచేవారు? పగలా ఠాకూర్ అని. పిచ్చివాడు ఉన్నాడు, మీరు వెళ్ళండి ఆయన దగ్గరికి. అంటే జమీందారి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, చాలామంది అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఉన్నారు, సడన్గా పోయింది అదంతాను. తింటానికి కూడా లేని పరిస్థితులు వివేకానందకి. అప్పుడు నరేంద్ర అనే పేరుతో జీవిస్తున్నప్పుడు బిఏ రిజల్ట్స్ రావటం కోసం వెయిట్ చేస్తున్నాడు, తిండికి లేదు. 6 7 మెంబర్స్ ఇంట్లో, అంచేత అందరూ ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఇవాళ మా ఫ్రెండ్ పుట్టినరోజు అక్కడ తినేసి వచ్చాం, అర్థం మిగతా వాళ్ళకైనా ఉంటుందని. అలాగా చివరికి వాళ్ళకమ్మకి మిగిల్చేవారు అందరూ. ఏదో కొంచెం ఉండేదమ్మ, ఉన్నదేదో, ఏడుగురో అనుమండుగురో ఏం సరిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో పరిగెట్టాడు. మిట్ట మధ్యాహ్నం చెప్పులు తెగిపోయాయి, కాలిపోతోంది, తిండికి లేదు. ఆయన దగ్గరికి వెళ్తే తింటానికైనా దొరుకుతుందిలే, ఆయన ఒకసారి నోట్లోంచి ఆ మాట అంటే అని చెప్పింది విని పరిగెట్టాడు. వెళ్ళాడు అక్కడికి. శ్వాస గాభరా పడుతున్నాడు. రామకృష్ణ పరమహంస ఏం కావాలన్నాడు. చెప్పాడు, నేను చాలా నాతో కాదు చెప్పాల్సింది, లోపల అమ్ముంది. ఏ అమ్మా? కాళికాదేవి. ఆ కాళికాదేవి ఇప్పుడుంది, మీరు వెళ్తే ఆ అమ్మాయి పలకదు. ఆయన ఉన్నాడు అప్పుడు అక్కడ పలికించటానికి ఆవిడ్ని. వెళ్ళి అమ్మని అడుగు, నువ్వేం అడిగితే అది ఇస్తుంది అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళి ఇదంతా మర్చిపోయాడు. ఈ ఆకలి మర్చిపోయాడు, ఈ చెప్పులు చేత తెగిపోవటం మర్చిపోయాడు, ఇంట్లో తిండి లేదన్న సంగతి మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయి ఏం అడిగాడో తెలుసు కదా మీకు అందరికీ. జ్ఞానం కావాలన్నాడు. బయటకు వచ్చాడు. అడిగావా అన్నాడు. ఏం అడిగావు? జ్ఞానం అడిగాను. నన్ను అందరూ పిచ్చి బ్రాహ్మణుడు అంటారు, నువ్వు పిచ్చివాడివిరా, వెళ్ళి కావాల్సింది పో అడుక్కో అంటే, జ్ఞానం అడుగుతా అంటే పో మళ్ళా అడుగు అన్నాడు. తలుపాడు. నిజమే కదా, నాలుగు కూడా కచ్చుకున్నాడేమో, ఇదేంటి ఇలా అడిగేశానని. మళ్ళా వెళ్ళాడు, మళ్ళీ జ్ఞానమే అడిగాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ జ్ఞానమే అడిగాడు. ఏమయ్యాడు దానివల్ల? ఏమయ్యాడు దానివల్ల? ఆయన కష్టాలు పోయాయి. రామకృష్ణ పరమహంస గ్యారంటీ ఇచ్చాడు, నీ తరంలో నీ మనుషుల్లోనే ఆకలికి మాత్రం ఎప్పుడు ప్రవేశం ఉండదు నీళ్ళల్లో. కోటీశ్వర్లు అవుతారా లక్షాధికారులు అవుతారా అది గ్యారంటీ ఇవ్వలేదు. తిండికి లోటు ఉండదు మీ వంశంలో వాళ్ళకి అని పెర్మనెంట్ బ్లెస్సింగ్. వివేకానంద వంశజులకి వివేకానందకు ఏమీ ఇవ్వలే, ఏమీ ఇవ్వలే. ఏమిచ్చాడు? తన్ని తాను ఇచ్చేసుకున్నాడు, తన్ని తాను పూర్తిగా ఇచ్చేసుకున్నాడు. ఆ గురువు మీలోనే ఉన్నాడు. వివేకానందకి లభ్యమైనటువంటి ఆ అనుగ్రహం వివేకానందకి మాత్రమే సొంతం అనుకోకండి, మీకు కూడా సొంతమే. కానీ ఎప్పుడు సొంతం అవుతుంది? ఒక్క నిమిషం కాస్త బ్రేక్ వేయండి. ఎన్ని జన్మల బట్టి మనం మానవ జన్మెత్తాం, ఎంతమంది భార్య పిల్లలు బిడ్డలు సంబంధాలు ఉన్నాయో, ఎన్నిసార్లు రోగాలు వచ్చాయో, ఎన్నిసార్లు రుష్టులు వచ్చాయో, వస్తూనే ఉంటాయి. ఇవంతా అంత ఎక్కడ ఉంటుంది? వస్తూ ఉంటాయి. అలా ఇది అసలు ఎప్పుడూ రాకుండా ఉండేటటువంటి విధానం ఒకటి ఉంది, దాన్ని యోగ విద్య అని మనం చెప్తామంటే దాన్ని పట్టించుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ యోగ విద్యని తప్ప మిగతా అంతా అడిగితే ఇప్పుడు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఇది యోగ విద్య అంటే చెప్తే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఆ దుస్థితికి వచ్చాం మనం. ఎంత దుస్థితికి వచ్చేసామంటే ఇప్పుడు నాతో చాలామంది అడుగుతూ ఉంటారు, మాస్టారు మీరు హిమాలయాలకు వెళ్తే మేము వస్తామని. తప్పనిసరిగా రండి, ఏం చేద్దాం అక్కడికి వెళ్ళి. నా స్నేహితుడు ఒకతను బదరీనాథ్ వెళ్ళాడు. నాకు బదరీనాథ్ అంటే అనేక జన్మల బంధమేమో మరి చాలా ఇష్టం. అసలు ఎవరైనా బదరీనాథ్ వెళ్ళి వచ్చారంటే నాకు సొంత ఇంటికి ఎవరో వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా ఆనందంతో వెళ్ళి అడిగాను అక్కడ ఏం చూశావు అని. చాలా బాగుందన్నాడు. ఇంకా నా ఆనందమే ఆనందం. నీకు తెలియదు కానీ రామకృష్ణ, అక్కడ కూడా ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది. పొద్దున్నే లేచి మీ ఇడ్లీ సాంబార్ తిన్నాం అన్నాడు. దానికి బదరీనాథ్ వెళ్ళింది. కర్మ యోగ విద్య ఎంత భ్రష్టు పట్టిందో మీరు ఊహించుకోండి. ఏ క్షేత్రంలో అయితే స్వయంగా జగదీశ్వరుడు అయినటువంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు తపస్సు చేశాడో భద్రికాశ్రమంలో, ఎక్కడైతే వ్యాసుడు తన పురాణాలన్నింటినీ రాశాడో, అది గుర్తురాదు మనకి. వాటి గురించి మనం మాట్లాడడం అది మనకు ఉన్నటువంటి యోగ విద్య నాలెడ్జ్. ఇంచేత ఈ యోగ విద్యలో, ఈ యోగ సాధనలో మనం మొట్టమొదట అడగాల్సింది, చివర అడగాల్సింది, నిరంతరం అడగాల్సింది ఏమిటి అంటే మౌనం. మీరు మౌనంగా ఉండగలిగితేనే ఏదైనా చేయగలుగుతాం. బదరీనాథ్కి వెళ్తాం మాస్టర్, మీతో పాటు వస్తాం, వెళ్దాం. సరే ఏం చేస్తారు అక్కడ? స్నానం చేస్తారు. సరే అక్కడ ఏదో బద్రీనారాయణ్ ఉన్నాడు, దర్శనం చేసేసాం, ఇంటికి వెళ్ళిపోదామా? మీరు తేలకపోతే వాడు ఒప్పుకోడు, బస్సు వాడు ఒప్పుకోడు, పద పద అంటాడు. వద్దులండి, మనం రెండు రేపు వెళ్దాం, కాస్త తపస్సు చేసుకుందాం అన్నాను నేను. అనుకున్నా ఏం చేస్తారు తెలుసా మీకు తపస్సు ఎలా చేయాలో? మంత్రజపం చేయటం తెలుసు, మంత్రజపం తపస్సు కాదుగా. మంత్రజపం జపం అదే. యోగులం మనం, యోగ విద్యకి ఆధారభూతమైనటువంటి భారతదేశంలో పుట్టిన వాళ్ళం మనం. మనం అందరం భక్తులమే. మనం అందరం గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుని చాలా ఆర్తితో దండాలు పెడతాం భగవంతుడికి. కానీ హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేద్దాం అంటే వచ్చేస్తా ఉంటారు, అది వేరే విషయం. ఎలా తపస్సు చేయాలి అక్కడ? ఇది యోగ విద్య యొక్క అభ్రష్టత్వం, దాన్ని సవరించుకుందాం మనం. ఈ 3 నెలల్లో, ఈ 6 నెలల్లో కొంచెం కష్టపడితే, ఓ డాక్టర్ అవ్వాలి, ఓ ఇంజనీర్ అవ్వాలి అంటే ఎంత కష్టపడతాం మనం? కుటుంబంలో వాళ్ళందరూ కష్టపడతారు కదా. ఓ అన్న, ఓ చెల్లెలో డాక్టరో ఏదో అవుతూ ఉంటే లక్షలు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తే ఏం చేస్తాం మనం? ఒకరికొకరికి నచ్చ చెప్పుకుంటాం. ఒక 5 ఏళ్ళు, ఇంకొక 5 ఏళ్ళు, ఈ లోపల ఏదో స్ట్రైక్ వస్తుంది. 5 ఏళ్ళు, 6 నెలలు, ఈ లోపల ఇంకో స్ట్రైక్ ఏదో వస్తుంది. 6 సంవత్సరాలు ఇలా పొడిగించుకుంటూ పోతాం. కానీ ఆపం మనం, కష్టాల్లోనే ఉంటాం. దేనికి? ఆ జ్ఞానం వచ్చిన తర్వాత వచ్చే స్థాయి మనకు అవగాహన ఉంది. మరి యోగ విద్యలో మీకు రాబోయే స్థాయికి మీకు అవగాహన లేదా? మీకు తెలియదా మీరు ఏ స్థాయికి వెళ్ళబోతున్నారు? తెలిస్తే ఇలా ఎందుకుంటారు అనిపిస్తుంది నాకు, ఎందుకింత బాధపడతారు అనిపిస్తుంది నాకు. మీకేంటి కొరవ అసలు? లేనిపోని గందరగోళాలు మనం సృష్టించుకోవటమే తప్ప ఏంటి తక్కువ మీకు? యోగ విద్య సాధనకి కావలసిన హంగులన్నీ ఉన్నాయి మీకు. పెద్ద భవంతులు లేకపోవచ్చు, మెర్సిడీస్ బెంజ్ కార్లు లేకపోవచ్చు, లేకపోవటమే అదృష్టం. ఉంటే మీరు యోగ విద్య వైపు రారు అసలు, కార్లో తిరుగుతూ కూర్చుంటారు. అంచేత యోగ విద్య సాధనకి కావలసినటువంటి మానసిక స్థైర్యం మీరు ఇక్కడి నుంచి తీసుకోవాలండి. కొంచెం ధైర్యం తెచ్చుకోండి, ఏమి అవ్వదు, గ్యారంటీ నాది. ఇంచేత నాది గ్యారంటీ, నా వెనకాతలు ఉన్నవాళ్ళటువంటి గ్యారంటీ. నా వెనకాతలు ఎవరున్నారు? మీ వెనకాతలు ఉన్నవాళ్ళే. ఎవరున్నారు? ఆ గురువులే. వాళ్ళు దారిలో ఉంటే కదా ఏదైనా చేయగలరు, క్లాస్ రూమ్లో ఉంటే. బయట నుంచి ఎవరైనా వస్తే వీడు క్లాస్ రూమ్లోనే ఉన్నాడు, ఏం చేయకండి అంటాం. నువ్వు వీధి మిమ్మల్ని తిరుగుతూ పోలీసులు పట్టుకుంటే క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఇస్తాం? అర్థమైందా చెప్పిన ఉదాహరణ? క్లాస్ రూమ్లో స్టూడెంట్ ఉంటే యూనివర్సిటీలోకి పోలీసు రాదు, వైస్ ఛాన్సలర్ పర్మిషన్ ఉంది. క్లాస్ రూమ్లో ఉంటే, యూనివర్సిటీలో ఉంటే, రోడ్లు మీద తిరుగుతూ ఉంటే వైస్ ఛాన్సలర్ ఏం చేస్తాడు? మీ మనస్సులో భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉంటే, భౌతిక వాంఛల చుట్టూ ఇంకా తిరుగుతూ ఉంటే ఎన్ని జన్మలను మనం తిప్పించుకుంటాం? అంటుండదు దానికి. ఒక్క నిమిషం దానికి ఫుల్ స్టాప్ ఇవ్వండి. ఒక 3 నెలలు, 6 నెలలు ఈ ప్రయోగం చేసి చూడండి. కానీ ఈ ప్రయోగం చేసి చూడమన్నప్పుడు 2 తప్పులు మీరు ఖచ్చితంగా చేయకూడదు. 1, బాధ్యతారాహిత్యము. ఏ గురువు కూడా బాధ్యతారాహిత్యాన్ని సహించడు. సహించడు, ఒప్పుకోడు కాదు. మీరు ఏదైనా చేయండి ఒప్పుకుంటాడు తప్ప, బాధ్యతల్ని విస్మరించి మీరు ఇంకోటి చేస్తే చెప్పుకోడు. అనేక ఉదాహరణలు చెప్పుకుంటాం మనం. 12 ఏళ్ళు కౌశికుడు అనేటటువంటి ఒక బ్రహ్మచారి తపస్సు చేస్తాడు. తపస్సు వల్ల అతని కళ్ళల్లో ఎంత వెంతులు వచ్చిందంటే, ఎంత అగ్ని వచ్చిందంటే, ఒక పిట్ట రెట్ట వేసింది అతని మీద. పిట్ట రెట్ట వేసింది కదా అని చూశాడంతే, అతనికి దాన్ని కాల్చేద్దామనే దృష్టితో ఏం చూడలే. కానీ ఈ ఇరిటేషనే కదా, రెట్ట వేస్తే కాలిపోయింది అది, వచ్చేసింది ఈయన గారికి. పిట్టను కాల్చాడు తపస్సు చేసి, ఇంత అద్భుతమైన శక్తివంతుడయ్యాడు. సరే, తర్వాత కథ మీకు తెలుసు కదా. భర్తకి పిల్లలకి సక్రమంగా అన్నం వండి పెడుతున్న ఆవిడికి కూడా ఆ శక్తి ఉంది. కరెక్ట్గా వ్యాపారం చేస్తున్న వాడికి కూడా ఆ శక్తి ఉంది. ఆఖరికి జంతువుల్ని బలి ఇచ్చి తల్లిదండ్రుల్ని పోషిస్తున్న ధర్మవ్యాధుడికి కూడా ఆ శక్తి ఉంది. బాధ్యతారాహిత్యాన్ని గురువులు ఒప్పుకోరు. మీరు ఎక్కడున్నారో అక్కడ ఆ గురువుని చూడండి. సర్వాంతర్యామని చెప్తున్నాం కదా, మీ ఇళ్లలో ఉన్న వాళ్ళల్లో, మీ పిల్లల్లో, మీ భర్తల్లో, మీ అన్నదమ్ముల్లో, మీ ఆఫీసర్స్లో చూడండి ఆ గురువుని. కనిపిస్తాడు, ఖచ్చితంగా కనిపిస్తాడు. ఆ దృష్టితో చూడలేదు, అంతకంటే ఇంకేం లే. మీరు చాలాసార్లు కొన్ని బొమ్మలు చూపిస్తారు, ఇటువైపు నుంచి చూస్తే గ్లాస్ లాగా ఉంటుంది, ఇటువైపు నుంచి చూస్తే ఒక స్త్రీ శిరస్సులా ఉంటుంది. చూసారు అలాంటి బొమ్మలు? బొమ్మ అదే, అక్కడేం లేదు. ఏం మారింది అక్కడ? మీ దృష్టికోణం మారింది. దృష్టికోణం మార్చండి, వ్యక్తుల్ని చూడకండి. మీరు గురువుని చూడండి, కనిపిస్తాడు. నా గ్యారంటీ, మీకున్న బాధలు ఆ క్షణం నుంచి పోవటం మొదలెడతాయి. ఎందుకు పోతాయంటే, వెలుతురు వచ్చాక చీకటి ఏది అంటే నేనేం చూపించేది? వెలుతురు వచ్చింది అయినా చీకటి ఉంది మాస్టారు అంటే వెలుతురు వచ్చిందా? ఎక్కడో రాంగ్ కనెక్షన్, చెక్ చేసుకోండి. మౌనంలో ఎక్కడో లోపం వచ్చింది. ఆ మౌనాన్ని ఇక్కడి నుంచి స్వీకరించి వెళ్ళండి. మీరు ఏదైనా పని చేసుకోండి, అభ్యంతరంగా మీరు మౌనంగా ఉండొచ్చు. నేను వీళ్ళ మీ లోపల చాలాసార్లు పాపం వాయించేస్తూ ఉంటాను. ఇక్కడైతే పాపం లేదు, బహుమోహం పెట్టి కూర్చుంటారు. కానీ ఇప్పుడు మీరు మౌనంగా ఉన్నారా? మాట్లాడుతున్నాం, డిస్కస్ చేస్తున్నాం. ఎలా మౌనంగా ఉంటారు? ఉండొచ్చు. శ్రీకృష్ణుడిని నిత్య బ్రహ్మచారి అంటాం. దూర్వాసనం గారు కథ తెలుసు కదా, యమున అనేది దాటించి షడ్రసోపేతమైనటువంటి విందు చేశాక ఏమని చెప్తాడు? నిత్యము ఉపవాసం ఉన్నటువంటి వాడు దారిమ్మన్నాడు అంటే యమున అనేది దారి ఇచ్చేసింది. కట్టుకథలు కావు ఇవి, నిజంగా జరిగే కథలే. మీ జీవితాలలో కూడా మీరు అనుభూతిలోకి తెచ్చుకోవచ్చు. నేను చెప్పింది చేస్తే ఏం చేయకండి మీరు, అది తమాషా. మౌనంగా ఉండాలి. ఎలాంటి మౌనం? నోరు మూసుకు కూర్చుని మౌనం కాదు. చూడండి, పిల్ల మీద కోపం వస్తే నోరు మూసుకు కూర్చుంటాం, అలాంటి మౌనం లాభంలే. అది కోపంతో ఉండేటటువంటి మౌనం. అది ఇంకాస్త మనల్ని కిందకి దిగజారుస్తుంది. ఏ మౌనం కావాలంటున్నాను? మీలోనే గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర ఉంది. మీలోనే ఉంది ఆ శక్తి. మీలో ఉంది కనుకే మీకు అది వస్తుంది. లేకపోతే రాదు. మీలో అది లేకపోతే ఆ విత్తనం మామిడి చెట్టు కాకపోతే, మామిడి విత్తనం కాకపోతే మామిడి చెట్టు రాదు అందులోంచి. మీరందరూ సర్వజ్ఞులు అవటానికి తగిన అర్హత ఉంది. కనుకే మానవ శరీరధారులయ్యారు. ఒక మానవ శరీరధారికే మౌనం కావాలంటే తెచ్చుకోగలడు, కావాలంటే పోగొట్టుకోగలడు. సర్వజ్ఞత్వము, సర్వసమర్థత అంటే అర్థం అది. మిగతా జీవరాశులందరూ చచ్చినట్టు మౌనంగా ఉండాలి. వాళ్ళకి వాక్శక్తే లేదు. మీకెందుకు వాక్శక్తి ఉంది? అదే పెద్ద నిరూపణ. మీకు మౌనంగా ఉండే అర్హత ఉంది అని. మిగతావన్నీ కూడా ప్రకృతి వల్ల మౌనంగా ఉంటాయి. మీరు మీ నిర్ణయాల వల్ల మౌనంగా ఉండాలి. మీరు నిర్ణయించుకోలేదు. నేను చెప్పాను కనుక మౌనంగా ఉంటే లాభం కాదు. మీ నిర్ణయం అవ్వాలి. మీకు లోపల నుంచి ఆ కుతూహలం పుట్టుకురావాలి. ఇందుకు నాకు సాధ్యం కాదు, నా లోపల ఉన్నటువంటి ఆ గురుసత్వాన్ని, నా లోపల ఉన్నటువంటి ఆ సర్వజ్ఞుణ్ణి, నాలోనే ఉన్నటువంటి ఆ సర్వవ్యాపకుణ్ణి, నాలోనే ఉన్నటువంటి ఆ సర్వసమర్థుణ్ణి ఎందుకు పట్టుకోలేను? నేను పట్టుకుంటే కరెంటు వైర్ పట్టుకుంటే ఏమవుతుంది? షాక్ కొడుతుంది. సర్వసమర్థుణ్ణి పట్టుకుంటే ఏమవుతుంది? మీరు ఖచ్చితంగా సర్వసమర్థులు అవుతారు. ఎందుకెవరు? ఋషులందరూ అబద్ధం చెప్పరు. యుగ యుగాలుగా జరిగేటటువంటి ప్రక్రియ ఇది. ఏదో ఒక కలియుగంలోనూ ఒక ద్వాపరయుగంలోనూ జరిగినో కాదు ఈ యోగ శాస్త్రం. టైం టెస్టెడ్, గ్యారంటీడ్. ఒకసారి యోగి అయిపోయిన తర్వాత మళ్ళా 5 ఇయర్ గ్యారంటీయా, 7 ఇయర్ గ్యారంటీయా మాస్టర్? ఎన్నాళ్ళు మేము యోగ స్థితిలో ఉంటాం? ఏంలే, ఫరెవర్ యోగ స్థితి. ఆ అద్భుతమైనటువంటి స్థితికి మీరందరూ వారసులు కనుక కొంచెం మీరు సాహసం చూపిస్తారని ఆశిస్తూ మళ్ళీ గుర్తుంచుకోండి, మౌనంగా ఉన్నాం కనుక బాధ్యతలను విస్మరిస్తామంటే అదే టెస్ట్. మీరు బాధ్యతని ఎంత చేయగలరు? సక్కుబాయిని రాత్రికి రాత్రి కొన్ని మణుగులు పిండి విసరమంది ముందు రాలే భగవంతుడు సహాయం చేయటానికి. కోడి కూసేంత వరకు ఆవిడ విసురుతూనే ఉంది. చేయి పడిపోయి రెక్కలు ఆడిపోతుండే పడిపోతుంది. చివరి క్షణంలో వచ్చాడు. ముందు రాడు, ఇంకా లాభం లేదు, ఇంకా అవుట్. మీరు కాదు అవుట్ అనుకోవటం, భగవ సర్వజ్ఞుడు అనుకోవాలి. ఇంకా లాభం లేదు, ఇంకా నా చేయి పడితే తప్ప వీళ్ళు పైకి రాదని మనం అంటే ఇప్పుడే అనేస్తాం ఇంకా లాభం లేదు. సర్వజ్ఞుడికి మీరు చెప్పక్కర్లే. ఎక్కడ అతను వచ్చి ఇంటర్వ్యూ చేయాలి మీరు చెప్పక్కర్లే అతనికి. చెప్పారంటే మీ కుతూహలం కొద్ది చెప్పచ్చు, అది వేరే విషయం. కానీ అతనికి చెప్తున్నారని చెప్పారనుకోండి, కొంప నుంచారే మీరు. ఒక పక్క ఆయన సర్వజ్ఞుడు అని చెప్తూ మళ్ళీ ఇలా చేయని చెప్పారనుకోండి, ఆయనకి ఇలా చేయని చెప్పకండి. మీ బాధ ఏంటో చెప్పుకోండి. మీ బాధని ఆ మౌన స్థితిలోకి తీసుకెళ్ళిపోండి. ఇందుకు సాల్వ్ కాదు చూద్దాం. కానీ బాధలు సాల్వ్ చేసుకోవటానికి ఈ పని చేయకండి. ఇందాక చెప్పాను కదా, భారతీయత యొక్క విపరీత స్థితి, ఆ నిరంతర మౌనంలో, బాధ్యత రాహిత్యము లేనటువంటి మౌనంలో మనం ఉండగలిగితే మిమ్మల్ని ఆ తర్వాత అసలు ఆ ఋషుల ప్రణాళిక మీకు నిజంగా అర్థమవుతుంది. అసలు ఏం చేయాలి ఇప్పుడు, మీకు ఏమర్థమవుతుంది ఋషుల ప్రణాళిక? మీరు ఇతర మాటలతో అంటమే తప్ప అసలు ఋషుల స్థితిలోకి వెళ్తే కదా ఋషుల ప్రణాళిక మనకు అర్థమయ్యేది. కొంచెం కష్టపడండి, కనీసం వీలున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చేయమంటున్నాను నేను చాలామందిని, మౌనంగా కూర్చోటానికి రండి. కాలేజీలో లాగే రండి. కాలేజీలో భోజనం ఎక్కడ దొరుకుతుంది సార్ అని ప్రిన్సిపల్ని అడగం, సీట్ కోసం అవస్థపడతాం, సీట్ ఇచ్చేస్తాడు. సరే సార్ మరి భోజనాలు టైమైంది ఎక్కడ భోజనం చేస్తామని ప్రిన్సిపల్ని అడుగుతా, మనకి తెలుసు అక్కడ భోజనాలు దొరకవని, ఇక్కడ దొరకవు, మంచిగా కూడా దొరకపోవచ్చు, రేపు బయట ఏర్పాటు చేసుకోవాల్సింది. ఎందుకు అది మీలో ఆ యావ ఉందో లేదో అది, అన్నీ మేము ఏసీ రూమ్స్ ప్రొవైడ్ చేసేస్తా అంటే ఇల్లు వదిలేచ్చేస్తారు, దానికే ఉంది కాదు. మీరు కష్టపడిన ఈ స్థితి కోసం మేము కష్టపడగలను అని మీరు నిరూపించుకోగలగాలి, నాకు కాదు మీకు, మీరే. నేనేవన్న మిమ్మల్ని టెస్ట్ చేయడానికి నాకేం హక్కు ఉంది? టెస్ట్ చేయడానికి నాకేం హక్కు లేదు. మరేం హక్కు ఉంది నాకు? చర్చించుకోవటానికి హక్కు ఉంది. ఇదయ్యా మనం చేయవలసింది, మనం కరెక్ట్గా చేయటం లేదు, మనం చేస్తున్న తప్పేమో కొంచెం ఇలాగ కూడా ఆలోచిద్దాం అని చెప్పటానికి మాత్రమే నాకు హక్కు ఉంది. ఆ హక్కుని ఈ 1.5 సంవత్సరాలు నేను పూర్తిగా వినియోగించుకోదలుచుకున్నాను. ఇంకా చిన్న చిన్న వాటికి అంటారా, కావాల్సినన్ని సోర్సులు ఉన్నాయి మీకు. శ్రీరామ్ శర్మ ఆచార్య ఉన్నారు, ఒక వీరభద్రునే పక్కన పెట్టానన్నాడు ఆయన చాక్లెట్లు ఇవ్వటానికి. చాక్లెట్లు అంటే అర్థమైంది కదా, మీ ఇష్టం కావాల్సిన చాక్లెట్లు తీసుకోండి. ఆ వీరభద్రు దగ్గర చాక్లెట్లకి అంతులేదు. రామకృష్ణ పరమహంస, సిద్ధి సాయి, సత్యసాయి, అరవిందో, లాహరీ మహర్షి ఉన్నారుగా, చిన్న చిన్న ఇబ్బందులు వస్తే వాళ్ళని అటాక్ చేయండి, నాకేం అభ్యంతరం లే. అంటే ఎందుకు, నాకు చేత కాదు కనుక, నాకు టైం లేదు కనుక మీతో అది చేయటం లేదు, నా చేత కాదు. అదంతా నాకు చేత వస్తే హాయిగా నేను కూడా ఒక దుకాణం ఓపెన్ చేసి కూర్చునేవాడిని, ఈ పాటికి ఒక మందిరం కట్టేసేవారు, సుఖంగా ఉండేది. నాకు చేత కాదు, ఏం చేస్తాను అని చేత మీ బాధలన్నీ ఈ క్షణం నుంచి వదిలేయండి, ఈ క్షణం నుంచి నిజంగా వదిలేయండి. మీరు వదిలేస్తే పోతాయి అవి, మీరు తెలియటం లేదు, అంత సులభం అది. 20,000 సంవత్సరాలు బట్టి ఒక గుహలో చీకటి ఉంది, మీరు టార్చ్ తీసుకువెళ్ళారు, ఎంతసేపట్లో ఆ చీకటి పోతుంది? 20,000 సంవత్సరాల నుంచి ఉంది, టైం పట్టదు చీకటి పోవటానికి, ఆ క్షణంలో పోతుంది. మీరు వదలలేకపోతున్నారు, అదే అలవాటు ఎలా అయిపోయిందంటే అది వదిలితే ఎక్కడ పోతుందో అని భయం మనకి. కొంచెం ధైర్యం చేయండి, కొంచెం సాహసం చేయండి, కళ్ళు మూసుకోండి, మౌనంలోకి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి నిజంగా వదలండి మీ బాధల్ని, మీ ఆవేదల్ని, బాధ్యతల్ని మాత్రం వదలకండి. బాధ్యతలు మీతో కూడా ఉంచుకోండి, ప్రకృతి ఇచ్చిన బాధ్యతలు అవి, మీరు సంపాదించుకున్న బాధ్యతలు కాదు అవి. ఫలానా వాళ్ళకి భర్తగా, ఫలానా వాళ్ళకి భార్యగా, ఈ పిల్లలుగా, చెల్లెళ్ళగా, అన్నగా, ఈ బాధ్యతలన్నీ కూడా మీరు సృష్టించుకున్నవి కాదు, అనేక జన్మల కర్మ, దాన్ని మీరు ఇచ్చుకోవాల్సిందే, తప్పదు అది. దాన్ని మాత్రం వదలకండి, మిగతా అన్నీ వదిలేసి కళ్ళు మూసుకోండి. స్వస్తి.